భగవద్గీత 7వ అధ్యాయం 10వ శ్లోకం బీజమాం సర్వభూతానాం బుద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్ తేజస్సునామాం. ఓ ప్రతాకుమార, నేనే అన్ని ప్రాణులకు సనాతన బీజాన్ని, బుద్ధిమంతుల బుద్ధినని, శక్తిమంతుల శక్తినని తెలుసుకున్నాను. భగవంతుడు మన ఈ జగత్తులో ఉంటూ కూడా ఏ రకంగా మనం భగవంతుని గుర్తించవచ్చు? భగవంతుడు ఆయన భూమి మీదకి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. రేపు మనం చైతన్య మహాప్రభుల వారి ఆవిర్భావ దినోత్సవం తిది 500 సంవత్సరాలకు పూర్వం కృష్ణ భగవానుడు ఆయన చైతన్య మహాప్రభుల వారి అవతారంలో బెంగాల్లో ఆయన అవతరించాడు. భగవంతుడు వరాహ అవతారం ఎత్తినప్పుడు ఆయన బ్రహ్మదేవుడి ముక్కు నుంచి బయటపడ్డాడు. ఆయన ఎవరైనా ముక్కులోంచి ఎవరైనా పుడతారో ఏంది, బ్రహ్మదేవుడి యొక్క ముక్కు నుంచి. అదేవిధంగా మనకందరికీ తెలుసు నరసింహస్వామి ఆయన స్తంభం నుంచి బయటకు వచ్చినాడు కదా. కానీ రామచంద్రుడు, కృష్ణుడు, చైతన్య మహాప్రభు వాళ్ళు చూడ్డానికి మనందరిలాగా తల్లిదండ్రులు, మనందరికీ తల్లి తండ్రి ఉంటారు. అదే రకంగా రాముడు, కృష్ణుడు, చైతన్య మహాప్రభు వాళ్ళు తల్లిదండ్రుల నుంచి వాళ్ళు పుట్టినట్టుగా. కాబట్టి చాలామంది వాద వివాదాలు చేస్తూ ఉంటారు కృష్ణుడు భగవంతుడైతే ఆయనకి తల్లిదండ్రులు ఎట్లా ఉంటారు, కృష్ణుడు తల్లిదండ్రులకు పుట్టాడు కాబట్టి ఆయన మనలాంటి వాడే, అందుకని ఇక్కడ కృష్ణుడు ఈ చదువుతున్నటువంటి శ్లోకాల్లో ఆయన తన తత్వాన్ని గురించి, కృష్ణ తత్వాన్ని గురించి కొంత చదువుతున్నాడు. గీతలో 18వ అధ్యాయంలో భగవంతుడు తన గురించి ఆయన చదువుతున్నాడు. ఇక్కడ భగవంతుడు పుట్టడం, భగవంతుడు మళ్ళీ వెళ్ళిపోవడం, మనం పుట్టడం చావడం లాంటిది కాదు. వేరేగా చూడటానికి సూర్యుడు ఆయన ప్రతిరోజు సూర్యోదయం అయింది, అలా రాత్రి అప్పుడు సూర్యుడు వెళ్ళిపోయినాడు, అది మన దృష్టికి కనిపించేటువంటి కదా. సూర్యుడు ఆకాశంలో నిజానికి ఎప్పుడు ఉంటాడు, మనం ఈ టైంలో మనం ఈ దక్షిణ భూగోళం యొక్క దక్షిణార్థంలో మనం ఉన్నాం, ఉత్తరార్థంలో గోళానికి నార్త్ సౌత్. సూర్యభగవానుడు సూర్యుడు ఆయన ఉత్తరానికి పోతే మనకి ఇక్కడి నుంచి కదా, మనం కింద ఉన్నాము, మనకి పైన ఇక్కడ ఉండి సూర్యుడు ఇక్కడ ఉండి ఇక్కడ ఉంటే మనకి సూర్యుడు కనిపించడు, మనకి చీకటి కనిపిస్తుంది. కానీ నిజానికి సూర్యుడు ఉన్నాడు ఆకాశంలో. అదే రకంగా భగవంతుడు ఎప్పుడు ఉంటాడు ఆయన. పుట్టడం చావడం అనేది ఉండదు, లేదా లేకపోవడం అనేది ఉండదు. అప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాడు, మనకి అప్పుడు కనిపించకుండా ఉంటాడు. భగవంతుడికి పుట్టుక అనేటువంటిది అట్లా అంత ఉండదు. మరి భగవంతుడు చూడడానికి ఆ రకంగా, భగవంతుడు అందరికీ కనిపించడు, అందరి ఇళ్లలో జన్మించడు. ఆయన చైతన్య మహాప్రభు యొక్క తల్లిదండ్రులు జగన్నాథ్ మిశ్ర, శచిమాత, వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు. అదే రకంగా నందమహారాజ్, యశోదమ్మ, లేదా దేవకి, వసుదేవులు, వీళ్ళంతా కూడా అసాధారణమైనటువంటి భక్తులు. మనం మామూలుగా సాధకులుగా ఉన్నప్పుడు మనం భగవంతుడి మీద నమ్మకం, మనం భగవంతుడి సేవ, కానీ భగవంతుడు మనకు సంబంధం లేదు కదా. మనం సాధన చేస్తున్నాము, కానీ గోపికలకి లేదా గ్వాలబాలుకి, నందమహారాజ యశోదమ్మకి కృష్ణుడితో నిర్దిష్టమైన సంబంధం ఉంది కదా. నందమహారాజ యశోదమ్మ కృష్ణుడిని తమ పుత్రుడుగా, నీకు కృష్ణుడికి ఉండే సంబంధం ఏంది అంటే మేము ఏం చెబుతాం, మాకు ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది కృష్ణుడు దేవుడని. ఏ రకంగా కృష్ణుడితో సంబంధాన్ని పొందడానికి ఏ రకంగా తయారు కావాలా, మనకుండేటువంటి కాలుష్యం, మనకుండేటువంటి భౌతికత అది పోతే కానీ భగవంతుడితో మనకుండేటువంటి సంబంధం బయటపడదు కదా. ప్రస్తుతం మనం క్లీన్సింగ్ ప్రాసెస్, ఆత్మకి పరమాత్ముడికి, ఆత్మకి భగవంతుడికి మధ్య సంబంధం మొదటి నుంచి ఉంది, కానీ ప్రస్తుతం అది ఏ రకంగా మనం నిద్రపోయినప్పుడు మనం మన తల్లిదండ్రులు ఎవరో మనం మర్చిపోతాం కదా. లేదా అప్పుడప్పుడు మనకేదైనా మానసిక రోగం కలిగినప్పుడు, అప్పుడు అమ్నీజియా అంటే కొంతమందికి ఏదో హెడ్ ఇంజరీ తగిలి తాత్కాలికంగా, లేదా నిద్రపోతున్నప్పుడు, లేదా మనం పూర్తిగా మనం మత్తులో ఉన్నప్పుడు, డ్రగ్స్ సేవించాము, కొద్దిగా డిస్ఓరియంటేషన్, మనం వాస్తవానికి కొద్దిగా బయటకు వెళ్ళిపోతాం, అప్పుడు మనం గుర్తించాం కదా. కానీ సంబంధం ఉంది. అదే రకంగా ప్రతి ఒక్కరికి కృష్ణుడితో ఏదో ఒక సంబంధం ఉంది. మనం పద్ధతిని పాటించినట్లయితే మెల్లిగా మనకి భగవంతుడితో సంబంధం, ఇప్పుడు ఉండేటువంటి సంబంధాలని వికృత సంబంధం అంటారు. వికృతం అంటే మాయా, నాట్ రియల్. ఇది ఆ స్టోరీలో, రాజా చిత్రకేతు స్టోరీలో, రాజా చిత్రకేతు యొక్క కొడుకు హర్షశోక్, తన పేరు హర్షశోక్, హర్షశోక్ ఆయన సంవత్సరం తిరిగేప్పుడు చనిపోతాడు. ఆయన సవతి తల్లులు, రాజా చిత్రకేతుకి ఎంతోమంది భార్యలు ఉన్నారు. ఒక భార్యకి ఈ హర్షశోక్ పుడతాడు, అందులో మిగతా భార్యలందరూ కూడా ఈర్షిపడి వాళ్ళు ఒకసారి అతనికి సీక్రెట్గా విషయం కలిపినటువంటి పాలు భోజనం పెట్టిన వాడు పుట్టుకొని చేస్తాడు, చనిపోతాడు. అప్పుడు నారదుడు, అంగిరస ముని వాళ్ళు రావడం జరుగుతుంది. రాజుకి ఇంతమంది భార్యలుండి, వందల మంది భార్యలుండి అంత ఎదురు చూస్తూ ఆఖరిలో లేక లేక ఒక పుత్రుడు పుట్టాడు. వాడు కూడా సంవత్సరం తిరిగేలోపు చనిపోయాడు. అంటే ఆయన శోక సముద్రంలో ఆయన తన రాజుగారి బాధ్యతలు ఇవన్నీ వదిలిపెట్టి ఆయన దేశాన్ని పాలించుకున్నారు. అప్పుడు నారదుడు అంగీరముని వస్తారు. ఈ సాధువుల యొక్క పని మనకుండేటువంటి మోహాన్ని, మనకుండేటువంటి శోకాన్ని, మనకుండేటువంటి అజ్ఞానాన్ని తొలగించడం మహాత్ముల యొక్క పని కదా. నారదు అంటాడు, అంటే వచ్చి అవుతాడు ఇట్లా నేను బతికి లాభం ఉంది, ఎవరి కోసం బతకాలి, ఇంత వైరాగ్యంతో. అప్పుడు నాది ఆల్రెడ్ నేను నా యోగ శక్తిని ఉపయోగించి నేను ఈ కొడుకును వెనక్కి పిలుస్తాను, అతనితో మాట్లాడదాం, ఎందుకంత చిన్న వయసులో తల్లిదండ్రులు వదిలిపెట్టేసి చనిపోయినాడు. నారదుని తను మళ్ళీ ఆత్మ నా శరీరంలోకి తీసుకొస్తాను. తీసుకొచ్చి, ఏమయ్యా నువ్వు లేక లేక పుట్టావు, నీకు భవిష్యత్తులో నువ్వే రాజాధిరాజు కాబోతున్నావు, కానీ ఒక సంవత్సరం తిరగకుండానే నువ్వు చనిపోయినావు, నీ తల్లిదండ్రులు వదిలేవు. అంటే ఆ శరీరంలో మళ్ళీ ప్రవేశించినటువంటి ఆత్మ ఏమండం ప్రారంభిస్తుంది. ఏ తల్లిదండ్రుల గురించి మీరు మాట్లాడటం, వీడేదో ఏ తల్లిదండ్రులు అంటే, అంటే మనకి ప్రతిసారి జన్మెత్తినప్పుడు మనకి ఏదో తల్లిదండ్రి దొరుకుతూ ఉంటారు. ఈ ఆత్మ ఉన్నంత వరకు పలానా తల్లిదండ్రులతో సంబంధం, ఈ ఆత్మ శరీరం వదిలేసింది కాబట్టి ఆ తల్లిదండ్రుల సంబంధం సమాప్తం అయిపోయింది. మళ్ళీ నారదు తన యోగశక్తి వల్ల పిలిచాడు కాబట్టి ఇప్పుడు అతను ఈ శరీరం సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. నాకు ఎన్ని జన్మలు అయితే ప్రతి జన్మలో ఆ తల్లిదండ్రులు, మీరు ఏ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు. తర్వాత నేను స్వతంత్రుడిని కాదు కదా, నేను దైవాధ్యయనం, నేను ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలా, ఎక్కడున్న తర్వాత ఎక్కడికి పోవాలా, అంటే మనందరం మన కంట్రోల్లో లేము, ప్రకృతి నియమాల ద్వారా మన జీవితాలు నడుస్తున్నాయి. అప్పుడు ఇవన్నీ వినేప్పటికీ రాజా చిత్రకేతికి ఆయనకుండేటువంటి మమత మోహం తొలగుతుంది. ఎందుకంటే కొడుకు అట్లా మాట్లాడుతుంటే నువ్వెవరు నేనెవరు అన్నట్లు మాట్లాడుతుంటే ఆయనకి మెల్లిగా జ్ఞానోదయం అవుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, మోహం నుంచి బయటపడతాడు. ఇక్కడ పాయింట్ వచ్చి మనం ఈ సంసారంతో సంబంధం ఉందనుకుని దాన్ని బద్ధ జీవితం అంటారు. బద్ధ జీవితం అంటే మనంతా ఊహించుకుంటూ ఉంటాం. నిజంగా మనకు ఉండేటువంటి సంబంధం కృష్ణుడితో ఉంది కదా, కానీ దాన్ని మర్చి మనం ఈ సంసార సంబంధాల్లో వెతుకుతూ ఉంటాం, అవన్నీ కూడా తెగిపోతూ ఉంటాయి. ఈ రకంగా మనం ఎప్పటికి కూడా సంతోషం పొందాం. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు ఏ రకంగా మనం ఆయన్ని గుర్తించాలా తెలుసుకోవాలా. సో ఇక్కడ మొదట ఆయన నేను బీజాన్ని అంటున్నాడు, సీడ్ కదా. ఇప్పుడు మనుషుల నుంచి మనుషులే పుడతారు కదా. డార్విన్ ఆయన సిద్ధాంతీకరించవచ్చు కోతుల నుంచి మనుషులు పుట్టారని, కానీ మనం ఎప్పుడు కోతుల నుంచి మనుషులు పుట్టడం చూడలేదు. అది ఆయన సిద్ధాంతం, అది థీరీ అంటాడు. అంటే అది ఎప్పుడు జరగడం మనం చూడడం కదా. అంటే మన అనుభవం మనుషుల నుంచి మనుషులు పుడతారు, కుక్కల నుంచి కుక్కలు పుడతారు అని, ఏ జీవి నుంచి ఆ జీవే పుడుతూ ఉంటుంది. కానీ మనం భూమిని చూసినట్లయితే భూమి నుంచి మనం అన్ని రకాల మొక్కలు భూమి నుంచి వస్తూ ఉంటాయి కదా. వరి మొక్కలు, గోధుమ మొక్కలు, దీనికి నిమ్మకాయ తోటలు, నిమ్మ మొక్కలు అన్నీ కూడా భూమి నుంచి వస్తూ ఉంటాయి కదా. బీజాలు వేరుగా ఉంటాయి, అన్ని భూమి మీదే మనం పెడతాం. భూమి నుంచి రకరకాల మొక్కలు వస్తాయి. వేరు వేరు బీజాలకి వేరు వేరు మొక్కలు, కానీ భూమి మాత్రం ఒకటే కదా. అదే రకంగా భగవంతుడు ఆయన రకరకాల బీజాలు, ఈ ప్రకృతిని తల్లి అన్నారు కదా, మదర్ నేచర్, ఈ ప్రకృతి తల్లి. మరి తండ్రి ఎవరు అని అంటారు కదా, ఫాదర్ ఆఫ్ ది నేషన్. మనం అంత గాంధీ గారు పుట్టించారే, ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ అంట. అసలు నేషన్ అన్న, నేషన్ అన్నం కూడా తప్పు. ఇప్పుడు నేషన్, అంతకుముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా అంతా కూడా ఒకటే. ఇప్పుడు అది మూడు ముక్కలైంది కదా, భారతదేశం మూడు ముక్కలైంది. ఇంతకుముందు ప్రపంచం అంతా కూడా భారతదేశం. ఇదంతా కూడా అర్థం లేనటువంటి, మనం అసలు ఒక దేశానికి చెందిన వాళ్ళు అండం, అదొక మూర్ఖతనం. తర్వాత ఆయన వండ పట్టుకుని ఫాదర్ ఆఫ్ ది నేషన్, అది కూడా అటు మన అసలు ఎప్పుడైనా అడిగినప్పుడు మనని మనం ఎప్పుడైనా ఫామ్స్ ఫిల్ చేస్తాం కదా, మనం ఏమన్నా మీ తండ్రి ఎవరు, తల్లిని గురించి చెప్పుకోవడం, తండ్రి ఎవరు, ఎందుకంటే బీజం తండ్రి నుంచి వస్తుంది, తండ్రి ఎవరు. అట్లా మనం అంతా కూడా ఈ భూమి మీద రకరకాల జీవులు, కానీ ఇవన్నీ వీటన్నిటికీ కారణం కృష్ణుడు, భూమి తల్లి మదర్ ఎర్త్, తండ్రి కృష్ణుడు. కాబట్టి ఇక్కడ ఉండే తల్లిదండ్రులు ఇదంతా కూడా మనం ఒక రకంగా ఏమని చెప్పచ్చు, మనల్ని మధ్యగా పెట్టి అప్పుడప్పుడు మనకి పోస్ట్ మ్యాను మనకి మనీ ఆర్డర్ చేస్తాడు, కానీ ఆ డబ్బుతో పోస్ట్ మ్యాన్కి సంబంధం లేదు. ఆయన ద్వారా మనకి డబ్బు పంపించబడింది, పంపించింది మన తండ్రి. మీరు అంత హాస్టల్లో చదువుతున్నారు, మీకు మనీ ఆర్డర్లు వస్తూ ఉంటాయి. మీరు పోస్ట్ మాస్టర్ నింపడు, పోస్ట్ మాస్టర్ ఎంత మంచివాడు మనకి డబ్బులు ఇస్తున్నాడు, సంతకం పెట్టి డబ్బులు తీసుకుని వాడిపోతూ ఉంటాడు కదా, ఎందుకంటే పంపించింది మీ తల్లిదండ్రులు కాబట్టి. అదే రకంగా మనకి చూడడానికి సంసారంలో మనకి తల్లి తండ్రి అన్నట్టు ఉంటారు. నిజానికి కృష్ణుడు భగవద్గీతలో చెబుతున్నాడు, పితా అహమస్య జగతో మాతా దాత పితామహ. కృష్ణుడు చెబుతున్నాడు, తల్లిని నేనే, తండ్రిని నేనే అంత చెబుతున్నాడు. అంటే ఇక్కడ బీజం అంటే తండ్రి, అదే రకంగా మనం పుట్టడం అంటే తల్లి నుంచి పుడతాము. ఆ రకంగా మనకి తండ్రి తల్లి రెండు కూడా కృష్ణుడే. అందుకే మనకి తత్వం రాధాకృష్ణ తత్వం. మనం అమ్మ అంటాం కదా, రాధా రాధమ్మ, తర్వాత కృష్ణుడు తండ్రి. ఇది ఆత్మకు ఉండేటువంటి నిజమైనటువంటి సంబంధం. కాబట్టి భగవద్గీతలో కూడా శ్లోకం ఉంది, బీజం అనే శబ్దం ఇంకో చోట కూడా, సర్వయోనేషు కౌంతేయ మూర్తయ సంభవంతయ తాసాం మహాదివనిర్ అహం బీజ ప్రదాపిత. అక్కడ కూడా బీజ అనే శబ్దం వస్తుంది. ఈ విరాట్ యోనిలో నేను రకరకాల బీజాలు కదా. కాబట్టి ఇక్కడ అనేది మన ఇన్ని రకాల కూరలు, మన ఇన్ని రకాల పళ్ళు, ఇన్ని రకాల ధాన్యాలు, ఇవన్నీ కూడా భగవంతుడు కదా. మనం ఏమన్నా సృష్టించగలమా? మనం అప్పుడు కలిపి హైబ్రిడ్ చేస్తూ ఉంటాం, మనం చేసింది ఏం లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి వంకాయని టమాటాని కలుపుతాం, దాని నుంచి ఇంకేదో మనం తీసుకొస్తాం బయటికి, దాన్ని హైబ్రిడ్ అంటాం. కానీ ఒరిజినల్గా మనం వంకాయలు తయారు చేయలేము, మనం టమాటాలు తయారు చేయలేము, మనిషి సొంతంగా చేయగలిగింది ఏం లేదు. కాబట్టి మనం గుర్తించాలా, బీజం ఏంటి ఇక్కడ ఈ శరీరంలో? ఆత్మ. ఆత్మ ఉన్నప్పుడే మనం సంతానాన్ని పుట్టించగలం. ఆత్మ లేకపోతే ఇంకా సంతానం ఎక్కడ కదా. చనిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ నుంచి మనం సంతానాన్ని పుట్టించాలి. ఆత్మ ఉండాలి. ఈ ఆత్మ ఎందుకు భగవంతుడి యొక్క అంశం, భగవంతుడి బీజం. ఈ రకంగా మనం చైతన్యాన్ని చూసినప్పుడు మనకు ఎవరు గుర్తు రావాలా? కృష్ణుడు గుర్తు రావాలా. చైతన్యం లేకపోయినట్లయితే ఈ శరీరం కేవలం మట్టి. కాబట్టి ఈ శరీరానికి చైతన్య మంతాన్ని కలిగిస్తున్నటువంటిది అది ఆత్మ. ఈ ఆత్మ కృష్ణుడి యొక్క అంశ. ఈ రకంగా మనం మోహం నుంచి బయటపడాలంటే మనం ఈ సంసార బంధాల నుంచి బయటపడాలంటే మనకి కారణుడైనటువంటి కృష్ణుడిని మనం మర్చిపోకుండా ఉండాలి. మర్చిపోయామంటే ఈ తల్లిదండ్రులు ఈ శరీరం ఏమి మన తో భగవంతుడు అంటున్నాడు. ఎవరైతే ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఎవరైతే బతుకుతారో, ఇటువంటి ఆలోచనతో ఈ జన్మ దొరికింది, మళ్ళీ ఇప్పుడు చేసేటువంటి ఆలోచనతో మళ్ళీ జన్మ, మనం ఈ వెతుకులాట్లోనే ఉంటాం జీవితంలో. మనం ఇట్లా తల్లిదండ్రులు పోగొట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ కొత్త తల్లిదండ్రులు దొరుకుతూ ఉంటారు ఇదంతా. కాబట్టి ఎవరు కూడా కోరుకోరు కదా. ఎవరైనా కూడా మనం అనిశ్చిత వాతావరణం, ఏ రోజు ఎక్కడ తినాలా, ఏ రోజు ఎక్కడ ఉండాలా, ప్రతి వాళ్ళు కూడా సొంత ఇల్లు, మనకి భోజనానికి గ్యారంటీ, మనం అంతా ఏర్పాటు చేస్తాం, బ్యాంక్ బ్యాలెన్స్ అనేది నేను ఏ రోజు కాదు టెన్షన్ పడదలుచుకున్నాను. అదే రకంగా ప్రతి మనిషి కూడా ఆ నిజానికి నేను ఇట్లా మార్పిడి లేకుండా మనకి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ప్రతిరోజు మనం ఇల్లు మార్చాలంటే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మనం ఈ శరీరాన్ని కృష్ణుడు ఒక ఇంటితోనే పోల్చాడు కదా. మనం కాదు ఈ శరీరం, మనం ఈ శరీరం ఒక ఇల్లు, ఈ ఇంట్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ శరీరాన్ని బాడుక్కి ఇచ్చినాడు భగవంతుడు. టైం అయిపోయిన తర్వాత భగవంతుడు ఖాళీ చేయించుకున్నాడు కదా. కాబట్టి మనం ఎవరైనా కూడా విసుగెత్తితే, నేను ఎన్ని మాటలు జన్మెత్తి, ఈ జన్మెత్తి మనకి ఉపశమన రోగం, ఇంకో జన్మెత్తి మనకి గుండె రోగం, ఇంకో జన్మెత్తి మనకి చర్మ రోగం, రకరకాల శరీరాలు మన కంట్రోల్ ఏం లేదు. భగవంతుడు ఏ శరీరం ఇస్తే ఆ శరీరానికి ఉంది. నా శరీరానికి ఉండేటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉండాలి. కాబట్టి మనిషి అడగచ్చు, నేను ఎందుకు శరీరాలు మార్పిడి చేయాలా, నేను ఈ శరీరాల్లో ఉండి ఎందుకు ఇబ్బంది పడాలా. భగవంతుడు అట్లా నువ్వు చేయవలసిన అవసరం లేదు, నువ్వు నాతో ఉండేటువంటి సంబంధాన్ని నువ్వు మళ్ళీ పొందగలిగితే. కాబట్టి బీజం అంటే తెలుసుకో నేను ఎవరి సంతానాన్ని. కాబట్టి కృష్ణ అన్నాడు, నేను బీజాన్ని ఇచ్చేటువంటి తండ్రిని నేను. మన వాస్తవమైన మన తండ్రి కృష్ణుడు. అందుకే మన తల్లిదండ్రులు మనల్ని సుఖపెట్టలేరు. ప్రహ్లాదుని అంటాడు, మనకి తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళు మనం అడిగిందల్లా వాళ్ళు మనకి లేరు కదా. నువ్వు మీ నాయన దగ్గరికి వెళ్ళి అడుగు, నాకు ఒక కారు తీసేయండి, అయ్యా నీకు తిండి పెట్టి చదువు చదివి మాకు ఇబ్బందిగా ఉంది, కారు ఎందుకు సంపాదించుకుని కొనుక్కో కదా. అదే రకంగా మనకి రకరకాల పరిస్థితులు, మన తల్లిదండ్రులు మనకి ఏం చేయలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా సమర్థవంతులు కాదు. కానీ మనకు ఉండేటువంటి కోరికలు తప్పు కాదు, మనకి అన్నీ కావాలని కోరుకోవడం. కానీ ఈ మెటీరియల్ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళు మనల్ని తృప్తిపరచలేరు, వాళ్ళు మనల్ని సుఖపెట్టలేరు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు సుఖం అంటే ఏందో. తల్లిదండ్రులు వాళ్ళని అడుగు, మీరు నన్ను ఎందుకు పుట్టించారు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడగయా, నువ్వు నన్ను ఎందుకు పుట్టించారు, ఏం చదువుతున్నా, వాట్ డూ యూ థింక్, ఏం చదువుతారు. వీడేంద్ర వేదాంతం అడుగు, వేదాంతంలోకి దిగుతున్నాడు. దానికి ప్రశ్నకి సమాధానమే, మన తల్లిదండ్రులు మనం ఎందుకు పుట్టించారు. ఒకటి వచ్చి వాళ్ళ స్వార్థం కోసం పుట్టించారు, మన ముసలాళ్ళు అయితే మనల్ని ఎవరు చూసుకుంటారు. తర్వాత నాకు సంతానం ఉండాలా, ఎందుకంటే నన్ను చూసుకునేటువంటి వాళ్ళు కావాలా, అతని ఆస్తులు ఉన్నాయి, మన ఆస్తులని కదా, అంత ఆస్తులు అనే దానికి దేవుడికి చెందినటువంటి, కానీ తల్లిదండ్రులు జాగ్రత్తగా దేవుడికి దమ్మిడి కూడా వేయకుండా అంతా కూడా వాళ్ళ పిల్లలకి రాసుకుపోతాడు, మేము పోయిందాము పిల్లలకి, దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏం లేదు వాళ్ళకి మళ్ళీ జన్మ. దేవుడి సొమ్ముని నాది అనుకుని దేవుడికి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చి వెళ్తారు, దానివల్ల వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తాలి. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి మనం ఒకటి వచ్చి మన తల్లిదండ్రులు మనల్ని వాళ్ళ స్వార్థం కోసం పుట్టించారు, రెండు వాళ్ళు పొరపాటును పుట్టించారు మనల్ని, ఇది వాళ్ళేనో వాళ్ళ ఆనందం కోసం మధ్యలో మనం బయటకు వస్తాం, మనం జన్మెత్తాం కదా రకంగా. సపోజ్ కొంతమంది సంతానం కావాలని పుట్టించుండొచ్చు, కానీ వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో మనం, నేను వాళ్ళ చేతుల్లో లేదు, మాకు సంతానం కాలేమన్నా వాళ్ళు వాళ్ళు కోరుకుంటారు, మా పిల్లకాయకి ఇంత తెలివితేటలు ఉండాలి, మా పిల్లకాయకి ఇంత ఆరోగ్యం ఉండాలి, కానీ దేవుడు ఏ సంతానం ఇస్తే తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఈ రకంగా ఆలోచించడం కూడా అన్నిటికీ కారణం ఎవరు, దేవుడు కారణం కదా. అర్థం చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళు నాకు మానవ జన్మ దొరికింది కాబట్టి నేను వాస్తవంగా నాకు కృష్ణుడితో సంబంధం ఉంది కాబట్టి నేను కృష్ణుడితో, నేను మరచిపోయినటువంటి సంబంధాన్ని, కృష్ణుడితో సంబంధం మనం పోగొట్టుకునే అవకాశం లేదు. ఉదాహరణకు మన తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం, కానీ ఎవడు అడిగినా కూడా మీ తల్లిదండ్రులు ఎవరంటే మళ్ళీ వాళ్ళ పేరే చెప్పాల్సి ఉంటుంది కదా, మనం చెప్పడానికి లే, మన తల్లిదండ్రులు గొడవ అయ్యి వాళ్ళంటే మనకి ఇష్టం లేక వెళ్ళిపోతాం ఇంటి నుంచి, కానీ మీ తల్లిదండ్రులు ఎవరంటే నాకు తల్లిదండ్రులు లేరని చెప్పడానికి లేదు, మన తల్లిదండ్రులు లేకుండా పుట్టే అవకాశం లేదు కదా. అదే రకంగా మనం కృష్ణుడితో మన సంబంధాన్ని మర్చిపోయాము, మనం చెప్పలేము కృష్ణుడు నా తండ్రి అని చెప్పి, కృష్ణుడు నా తల్లి అని చెప్పి, కానీ నిజానికి కృష్ణుడు మన తండ్రి మన తల్లి కదా. కాబట్టి కృష్ణుడు మన తండ్రి అయినప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు, కాబట్టి మనం ఇంక భయపడాల్సింది లేదు, మనం బెంగపడాల్సింది లేదు. ఎప్పుడైతే మనకు తెలుస్తుందో దేవుడు మన తండ్రి అన్నప్పుడు ఇంక మన భయాలు మన చింతలు అన్నీ కూడా మనం వదిలిపెట్టచ్చు, ఎందుకంటే మన తండ్రి మనం చూసుకోగలడు. ఈ భౌతిక తల్లిదండ్రులు మనం చూసుకోలేరు, కానీ కృష్ణుడు మనం చూసుకోగలడు. కాబట్టి నిజంగా తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు, వాళ్ళు కృష్ణుడితో సంబంధాన్ని తెలుసుకొని మన పిల్లక మన పిల్లవాడు దుఃఖాలు లేకుండా సంతోషంగా బతకాలంటే అతనికి కూడా కృష్ణుడితో సంబంధాన్ని ఇవ్వాలి. మన తల్లిదండ్రులు మనకు గుడ్డలు ఇస్తారు, మనకి తిండి పెడతారు, డబ్బు ఇస్తారు, కానీ మన కృష్ణుడితో సంబంధాన్ని ఇస్తారే అయింది. అందుకని అంటారు వేద మాత, వేదాలు తల్లి, తర్వాత గురువు తండ్రి, సెకండ్ బర్త్. మనకి మొదటి తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు, కానీ వాళ్ళు మనకి కృష్ణుడిని ఇవ్వలేదు, వాళ్ళు మనకు ఆనందాన్ని ఇవ్వలేదు. కానీ మనం భగవద్గీత దగ్గరికి వెళ్ళినట్లయితే, మనం గురువు దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి కృష్ణుడు మన తండ్రి భగవద్గీత అయితే తెలుస్తుంది, గురువు దగ్గరికి వెళ్తే మనకి తెలుస్తుంది. దాన్ని అంటారు వేద మాత, మన గురువు పిత, ఈ రంగ వ్యక్తి రెండో జన్మ. కాబట్టి మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి రెండో జన్మ అవసరం. మొదటి జన్మ కుక్కలకి పిల్లలకు కూడా ఉంది, వాటికి కూడా శరీరాలు దొరుకుతున్నాయి కదా, కానీ మనుషులకు మాత్రమే గురువు భగవద్గీత దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే భగవద్గీత చదవరో, ఎవరైతే గురువు దగ్గరికి వెళ్ళదో, అటువంటి వాళ్ళు జీవితంలో సుఖపడే అవకాశం లేదు, అటువంటి వాళ్ళు సంసారం నుంచి బయటపడే అవకాశం లేదు. అది ప్రతి మనిషికి కూడా, ఎందుకంటే శూద్రులు అంటే కేవలం తల్లిదండ్రులు ఉన్నారు కానీ వాళ్ళకి గురువు లేరు, వాళ్ళకి గీత జ్ఞానం లేదు. కానీ ఎవరైతే శూద్ర స్థాయి నుంచి, అంటే ఎవరికైతే గురువు లేడో, ఎవరికైతే గీత జ్ఞానం లేదో, వాళ్ళందరూ కూడా శూద్రులే. కాబట్టి మనంతా కూడా ఎవరు గర్వపడాల్సిన అవసరం లేదు, నేను రెడ్డిని నేను నాయుడిని అంతా శూద్రులే. ఎందుకంటే ఇక్కడ చేస్తున్నాడు కేవలం తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, కానీ ఎవరికైతే గీత జ్ఞానం కలిగిందో, ఎవరికైతే గురువు ఉన్నారో, శిక్షా గురువు కావచ్చు, దీక్షా గురువు కావచ్చు. గురువు అంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి దీక్షా గురువు, శిక్షా గురువు వీళ్ళందరూ కూడా మనకి కృష్ణుని గురించి నేర్పిస్తారు, మనకి భగవద్గీత అర్థమవుతుంది. అప్పుడే మనకి రెండో జన్మ, రెండో జన్మలో మనం ఏం చెబుతాం, రెండో నేను ఆత్మని, నాకు కృష్ణుడితో సంబంధం ఉన్నది కాబట్టి నేను ఈ జీవితం కృష్ణుడి సంబంధంలో బతకాల. కృష్ణుడి సంబంధంలో బతికితే ఇంకా మనకి ఎలాంటి టెన్షన్లు, ఎలాంటి దుఃఖాలు, ఎలాంటి భయాలు ఉండే అవకాశం లేదు. ఎవరైనా చెప్పగలరా మనకి జీవితంలో టెన్షన్ లేవని చెప్పి, దుఃఖాలు లేవని చెప్పి, భయాలు లేవని చెప్పి ఎవరైనా చెప్పగలరా? ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి మనకి టెన్షన్లు ఉన్నాయి, మనకి దుఃఖాలు ఉన్నాయి, మనకి భయాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలోకి వస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది నా ఉత్పత్తికి కారణం, నా పుట్టుకు కారణం. అప్పుడప్పుడు దాన్ని వృశ్చిక తంతుల న్యాయం అని ఒక మన న్యాయశాస్త్రంలో ఒక శబ్దం ఉంది. వృశ్చికం అంటే తెలుసు కదా, తేలు. తంతులం అంటే బియ్యం. అప్పుడప్పుడు బియ్యం నుంచి పురుగులు పుడతా ఉంటాయి. చదువుకున్న వాళ్ళు ఎవరన్నారు పురుగులకి కారణం బియ్యం అని చెప్పి? మనకి తెలుసు బియ్యంలో గుడ్లు ఉంటాయి, ఆ గుడ్లు బియ్యంలో బియ్యం నుంచి వచ్చేటువంటి వేడి వల్ల ఆ గుడ్లు పొదిగి దాని నుంచి పురుగులు వస్తాయి. బియ్యం నుంచి ఎప్పుడు పురుగులు రావు. బియ్యంలో ఆ గాలి కొట్టుకొచ్చిన గుడ్లు పడతాయి, లేదా దానిలో ముందర కొన్ని పురుగులు ఉంటాయి, గుడ్లు పెడతాయి చనిపోతాయి. మనకి కనపడవు గుడ్లు, చిన్న చిన్న ఉంటాయి. కానీ మెల్లిగా కొద్ది రోజుల తర్వాత మనం ఆ బియ్యం బస్త దేశాలు పురుగులు వస్తూ ఉంటాయి. అమాయకులు లాంటి వాళ్ళు, మురుకులు లాంటి వాళ్ళు బియ్యం నుంచి పురుగులు వస్తున్నాయి అంటారు. కానీ దానికి శాస్త్ర జ్ఞానం ఉన్నవాళ్ళు, కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు దానిలో అండాలు గుడ్లు ఉన్నాయి దాని నుంచి వచ్చాయి. అదే రకంగా నిజానికి మన తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా అందుకే ఎవరు చెప్పి కొడుకుని పుట్టించలేరు, చెప్పి కూతుర్ని పుట్టించలేరు వాళ్ళకి తెలియదు. వాళ్ళు నిజంగా చేయగలిగితే చెప్పాలా, నేను కొడుకుని పుట్టిస్తాను కూతుర్ని పుట్టి. నిజానికి వాళ్ళు సంతానం కలుగుతుందో లేదో కూడా చెప్పలేదు. అంతా దైవాది, దేవుడిస్తే చెప్పు మా కొడుకు మా కూతురు అని చెప్పి. కాబట్టి మనం గుర్తించాలా అన్నిటికీ కారణం నిజానికి కృష్ణుడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు అన్ని ప్రాణులకి బీజం. ఏ రకంగా భూమి అన్ని జీవులకి కారణం, కానీ విత్తనాలు వేరుగా ఉంటాయి. అదే రకంగా అవి కుక్కలైనా, పిల్లులైనా, పులులైనా, మనుషులైనా బీజం మాత్రం భగవంతు నుంచి వస్తారు. ఏ రకంగా బీజాలు వేరుగా ఉంటాయి కానీ భూమి మాత్రం తల్లి. అదే రకంగా బీజాలు, రకరకాల బీజాలు కృష్ణుడు ఆయన ప్రవేశపెడితే దాని నుంచి ఈ కుక్కలు, పిల్లులు, లేదా పులులు, మనుషులు, పురుగులు ఇవన్నీ వస్తుంటాయి కట్టండి. కాబట్టి భక్తులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంటుంది, వాళ్ళు ఈ శరీరాలను చూడరు. వాళ్ళు ఏం చూస్తుంటే పురుగులో ఉండేటువంటి ఆత్మని, మనం మనలో ఉండేటువంటి ఆత్మని ఇది చూస్తుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ రాగద్వేషాలు అనేటువంటి అవి పోతాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అన్నింటిలో దివ్యమైనటువంటి ఆత్మను చూస్తుంటారు, ఆత్మదృష్టి. అంటే మనకు ఆత్మదృష్టి కలగాలంటే మనం ఏం చేయాలా? ఆత్మదృష్టి కలగ మనకు ఆత్మబలం కలగాలన్నా, మనకి ఆత్మదృష్టి కలగాలన్నా మనం కృష్ణ స్మరణ చేయాలి. కృష్ణ స్మరణ చేస్తుంటే మనకు ఉండేటువంటి అజ్ఞానం కాస్త దూరం అవుతుంది. మనకి ఆత్మను మేల్కొల్పాలంటే కదా, ఏదైనా నిద్రపోతున్న వ్యక్తిని మేల్కొల్పాలంటే మనం అతని పేరుతో పిలవాలి. ఈయన పేరు మనోజ్, 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 ఒకటి రెండు మూడు. మొదట నిద్రపోతూ ఉంటాడు, ఒక కేకకి లేవాడు, రెండో కేకకి లేవాడు, గట్టిగా మనోజ్ అంటే రాస్తాడు, లేచికొచ్చుంటాడు కదా, మొద్దు నిద్ర నుంచి లేచికొచ్చుంటాడు. అట్లా మనమంతా కూడా పూర్తిగా ఈ శరీరంలో ఇరుక్కుపోయినాము కదా, పూర్తిగా. పశువులు, పశుపక్షాదులు ఇంకా గట్టిగా ఇరుక్కుపోయినాయి, మన మనుషులు కూడా ఇరుక్కుపోయినాయి శరీరంలో. కానీ మనం గట్టిగా పిలుస్తూ ఉంటే కృష్ణ మంత్రాన్ని, అప్పుడు మనకు ఉండేటువంటి ఈ శరీర భ్రాంతి అంతా పోతుంది. వెళ్ళిగా మనకి పుస్తకాలు చదివితే ఆత్మజ్ఞానం కలగదు, థియరిటికల్ పుస్తకాలు చదివితే మనం రకరకాల పద్ధతులు, ఆ యోగం అని ఈ తపస్సు అని కొంత ప్యూరిఫికేషన్, కానీ మనం స్పష్టంగా నేను ఆత్మని అని తెలుసుకోవాలంటే మనం భగవన్ నామాన్ని ఉచ్చరించాలి. భగవన్ నామాన్ని మించిన పవిత్రం చేస్తాం మనం. ఏ చేసి తపస్సు చేస్తే ఎందుకు చేస్తాం? పవిత్రత పొందడం కోసం. మన యోగాసనాలు ఎందుకు చేస్తాం? పవిత్రత కోసం. మన దానాలు ఇవన్నీ ఎందుకు చేస్తాం? పవిత్రమైన కోసం. దానం మన డబ్బు పవిత్రం అవుతుంది దానం చేస్తే కదా, మనం తపస్సు చేస్తాం. మరి ఏం చేసినా కూడా మనుషులు మామూలుగా వ్యక్తులు పశువుల్లాగా భోగాల కోసం బతుకుతూ ఉంటారు, కానీ కొద్దిగా బాగుపడాలనుకున్నటువంటి వాళ్ళు ఈ యోగాలు చేయడం కానీ తపస్సు చేయడం కానీ వాళ్ళు వ్రతాలు చేయడం కానీ వీటన్నిటి ద్వారా వాళ్ళు కొంత ఆత్మబలాన్ని పొందడానికి, కొంత పవిత్రతను పొందడానికి, మనోబలాన్ని పొందడానికి. కానీ అన్నిటికంటే కూడా పవర్ఫుల్ ఆత్మకి పరమాత్ముడికి ఉండేటువంటి సంబంధం, ఇదన్నిటికంటే కూడా పవర్ఫుల్. మనం అతి తొందరగా అతి ఎక్కువ మనం ఆధ్యాత్మిక లాభాన్ని పొందాలంటే చూడడానికి సింపుల్ కదా, కానీ మనం నమ్మకంగా భగవన్ నామాన్ని అభ్యాసం చేసినట్లయితే మనకి తెలుస్తుంది. కొద్ది రోజుల్లో మనకి తెలిసిపోతుంది మనం ఈ శరీరంలో మనం నివసిస్తున్నాం. మామూలు వ్యక్తులందరూ వాళ్ళకి శరీరానికి ఆత్మకి తేడా తెలియదు, కానీ ఎవరైతే ప్రతిరోజు కృష్ణ మంత్రాన్ని ఎవరైతే అభ్యాసం చేస్తూ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది, నేను ఈ శరీరంలో నివసిస్తున్నాను, నేను ఈ శరీరాన్ని కాదు, నా బాధలకి నా రోగాలకి అంత కారణం ఈ శరీరం, నేను బాగానే ఉన్నాను. ఆత్మకి ఏమైనా రోగాలు వస్తాయి నేను చెప్పుకున్నాను, ఆత్మకి రోగాలు, మనకి మానసిక రోగాలు ఉంటాయి, మనకి శారీరక రోగాలు ఉంటాయి. ఆత్మకు రోగాలు అంటూ ఆత్మకి ముసలితనం ఏమైనా వస్తున్నాయి ఆత్మ, అందుకే మన ముసలాళ్ళైనా కూడా మనకి భోగబాలోచనతో, అంటే మన ఆత్మ శరీరం ముసలు అయిపోయింది కానీ కోరికలు మాత్రం తాజాగా ఉంటాయి ఎప్పటికప్పుడు ఉంటాయి. ఎందుకంటే ఆత్మకి రోగం లేదు, ముసలి మనం రోగం వచ్చి మంచంలో పడతాం, కానీ నేను కూడా అనుభవిస్తే నేను కూడా గంతులు వేస్తే మన బండి పాడవుతుంది, మనం బాగానే ఉన్నాం, బండి పాడవడం మనం ఏం చేయాలో తెలియక స్పీడ్గా పోలేక బండి పాడైతే అట్లా మనం ఈ శరీరం వల్ల మనకి ఈ రోగం అని చెప్పి మనం మానసిక రోగాలు, శారీరక రోగాలు, అంటే దానికి ఆత్మకి రోగాలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆత్మ కాలానికి అతీతమైంది, ఆత్మ దివ్యమైనటువంటిది, కాల ప్రభావం లేదు ఆత్మ మీద. అంటే దాని నుంచి మనం తెలుసుకోవాల్సిందంటే శరీరం ఎట్లా ఉన్నా కూడా మనం ఆనందంగా బతకచ్చు, ఆ పరిస్థితి ఉంది. శరీరం ఎలా ఉన్నా కూడా మనకి దరిద్రం పట్టినా, మనకి రోగాలు పట్టినా, మనం ఆధ్యాత్మికంగా ఎదిగినట్లయితే ఈ శరీరంతో సంబంధం లేకుండా మనం ఆనందంగా బతకచ్చు కదా. కాబట్టి ఇది మనకి ఎంత ఊరట కలిగించిన పాయింట్ అండి, వెరీ రిలీవింగ్ స్టేట్మెంట్. మనం ఇప్పుడు నాకు ఆ శరీరం కావాలి ఇస్తే అది వీలు కాదు, నాకు అంత డబ్బు కావాలి ఇంత డబ్బు కావాలి వీలు కాదు, కానీ శరీరం ఎట్లా ఉన్నా కూడా నువ్వు ఆనందంగా బతకచ్చా, ఆల్ రైట్, సో ఐ కెన్ ఇమీడియట్లీ బికమ్ హ్యాపీ. ఎట్లా? మనకి ఆత్మబలం కావాలా, మనకి మనోబలం కావాలా, అది కావాలంటే మనం భగవన్ నామాన్ని మనం జపం చేయాలి. అప్పుడు మనకి ఆత్మానుభవం కలుగుతుంది, అప్పుడు మనకు ఉండేటువంటి ఆందోళనలు, మనకు ఉండేటువంటి భయాలు, మనకు ఉండేటువంటి బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఆధ్యాత్మిక వ్యక్తిని ఎలా గుర్తించాలా? మనం జపం చేస్తూ ఉంటాం, మనం ఆధ్యాత్మిక జీవితం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనం ఎదిగినటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి అయినట్లయితే అటువంటి వ్యక్తులకి టెన్షన్లు ఉండవు, వాళ్ళకి భయాలు ఉండవు, వాళ్ళకి బాధలు ఉండవు. అన్ని పరిస్థితుల్లో కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళు భగవత్ చింతనలో వాళ్ళ జీవితాన్ని గడుపుకోగలుగుతున్నారు. కాబట్టి ఏదైనా మనకు రోగం ఉన్నప్పుడు, ఏదైనా దీర్ఘ రోగం అనుకోండి, దీర్ క్రానిక్ డిసీజ్ అంటారు కదా, క్రానిక్ డిసీజ్ మనం మామూలు రోగం, తర్వాత దీర్ఘ రోగం కదా, ఈ డయాబెటీస్, టీబీ ఇట్లాంటి రోగాలు చాలా కాలం ఉంటాయి. దగ్గు జలుబు 4 రోజులు ఉండిపోతుంది కదా. అంటే మనకు ఉండేటువంటి దీర్ఘ రోగం, మనకి ఎన్నో జన్మల నుంచి మనకి ఆత్మను మర్చిపోయి ఈ శరీరంతో మనం భోగాలు అనుభవించేటువంటి అలవాటు అయిపోయింది. కాబట్టి మనం కొద్దిగా ఎక్కువ సమయం, ఎంత దీర్ఘ రోగం అయితే మనం అంత ఎక్కువ కాలం మందులు వాడాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఉండేటువంటి రోగాన్ని పోగొట్టుకోవడానికి మందు ఉంది, కానీ మనకు ఉండేటువంటిది క్రానిక్ డిసీజ్. ఇంగ్లీష్లో క్రానిక్ ఆపోజిట్ తెలుసా, దాని డాక్టర్ బినాయిన్, బినాయిన్, BENIGN, బినాయిన్. బినాయిన్ అంటే 3-4 రోజులు ఉండే రోగం, క్రానిక్ అంటే దీర్ఘ రోగం. అంటే మనకు ఉండేటువంటిది దీర్ఘ రోగం, ఎన్నో జన్మల నుంచి మనం దేవుణ్ణి మర్చి ఈ సంసారం వెతుకులాట్లో ఉన్నాం. కాబట్టి మనం ఒకసారి హరే కృష్ణ అంటే, ఒకరోజు హరే కృష్ణ అంటే, ఒక సంవత్సరం హరే కృష్ణ అంటే అది మన రోగం పోయినట్లు అనిపించదు మనకి. కానీ మనం నిత్యం అంటూ ఉన్నట్లయితే మరి తొందరగా తెలిసిపోతుంది నేను ఆత్మని, నాకు కృష్ణుడితో సంబంధం ఉంది. ఆఖరిలో కృష్ణుడికి తల్లిదండ్రులు ఉండరు, కానీ ఎవరైతే వాత్సల్య భావంతో మనం భగవంతుడిని రకరకాలుగా మనం భగవంతునితో మనం ప్రేమ సంబంధాలు పెట్టుకోవచ్చు, మనం భగవంతుడితో స్నేహం చేయొచ్చు, మనం భగవంతుడితో ప్రేమ సంబంధాన్ని పెట్టుకోవచ్చు, మనం భగవంతుని యజమానిగా భావించవచ్చు, లేదా భగవంతుని మన సంతానంగా మనం భావించవచ్చు కదా. రకరకాలు సంబంధాలు ఉన్నాయి, ఊహించుకోవక్కర్లా మనం, ఎందుకంటే మనకి భగవంతుడితో అనాది కాలంగా సంబంధం ఉంది. మేము భగవంతుడికి గోపికలాగా అయితే బాగుంటుందా, మేము భగవంతుడికి కోహర్డ్ బాయ్లాగా అయితే బాగుంటుందా, నేను భగవంతుడితో నేను యశోదమ్మలాగా కృష్ణుని కంట్రోల్ చేయాలా, ఇది మన ఊహాగానాలు చేయకల్లా. మన సంబంధం కృష్ణుడితో అనాదిగా ఉంది, అది మర్చిపోయాము. మనం భజన చేస్తామంటే మెల్లిగా అదే బయటకు వస్తుంది. మనం భజన చేస్తూ భజన చేస్తామంటే కృష్ణుడి గురించి విన్నట్లయితే టక్కని మన కృష్ణుడు నేను ఈ రకంగా కృష్ణుని నేను ప్రేమించాలా, నేను ఊహించుకోకల్లా. కాబట్టి ప్రతి మనిషి కూడా అతనికి అధికారం, ప్రతి మనిషికి కూడా అతనికి అవకాశం ఉంది. దానికేం డబ్బు అవసరం లేదు, దానికేం చదువులు అవసరం లేదు. కానీ చెప్పిన వేదమాత మనకి 2వ జన్మ కావాలా, మనకి భగవద్గీత జ్ఞానం కావాలా, మనకి నేర్పించేటువంటి గురువు కావాలా. ఈ 2 ఉన్నట్లయితే మనం కృష్ణుడితో మర్చిపోయినటువంటి, మనకి శాశ్వత ఉన్నటువంటి, మర్చిపోయినటువంటి శాశ్వతమైనటువంటి సంబంధాన్ని మళ్ళీ మనం పొందచ్చు. అదే అన్ని జీవిత సమస్యలకి అది పరిష్కారం. మనం కృష్ణుడితో సంబంధం లేకుండా మనం జీవిత సమస్యలను పరిష్కారం చేసుకోవడం అనేటువంటిది అది వీలయ్యేటువంటి, అదంతా కూడా మనం విసిగెత్తుతుంది, మనం ఓడిపోతాం, మళ్ళీ రావాల్సింది అంటారు. ముక్కు ముక్కు మన కరెక్ట్ డైరెక్ట్ మన కళ్ళ ముందు ఉంది కదా, అయ్యా ముక్కు పట్టుకోకుండా ఓడి ఇట్లా వస్తాడు, ఈ ముక్కు చూపించబోయే అంటే ఇటు చూపిస్తాడంటే ఇట్లా పట్టుకోవచ్చు కదా ముక్కు. కాబట్టి కొంతమంది తిరిగి మళ్ళీ రావాల్సింది ఇక్కడికి. కానీ ఎవరికైతే గీత జ్ఞానం కలుగుతుందో, ఎవరికైతే గురువు దొరుకుతారో, వాళ్ళు తిన్నగానే హరే కృష్ణ అని అన్నంత వస్తారు. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి